పద్మపాదంచ హస్తావలకంచ శిష్యం తం తోటకం వాస్తికకారమన్యాం అస్మద్గురుం సంతతమానతోస్మి. యతో వేదవాచౌ వికుంఠా మనోభిః సదా నీతి నీతీతి యత్తృణంతి. పరబ్రహ్మరూపం చిదానందభూతం సదత్వం గణేశం నమామో భజామః. ఏ సరస్వతీ జగన్మాత, క్షోణితలంబు నన్ను దురశోక గమృక్కిను తింతు సైకత శ్రోణికి చంచరీక చయ సుందర వేణికి రక్షితామర శ్రేణికి తోయజాత భవ చిత్త వశీకరణైక వాణికిన్ వాణికిన్ వాణికి అక్షదామ సుఖవారి జపుస్తకరం యపాణికిన్. పుట్టం బుట్ట వాల్మీకి లాగా పుట్టలో పుట్టలేదు స్వామి. శిరంబునన్ములువన్ వశిష్ఠ మహర్షి లాగా బ్రహ్మ యొక్క శిరస్సులోంచి పుట్టలేదు. అంభోయాన పాత్రంబునన్ నిట్టంగల్గను కొండలో నుంచి జన్మించినటువంటి వ్యాస మహర్షి వంటి వాడిని ఏమాత్రం కాదు కాదమ్మా. కాళీ గొల్వన్ కాళిదాసులాగా కాళీ అమ్మవారిని యొక్క దర్శనాన్ని సిద్ధింపజేసుకున్న వాడిని ఆ కాదే. పురాణింపం దురం వంటి మీదెట్టే వెంట వెంట జరింతు తత్సరని నాకీవమ్మా. ఓయమ్మా మేల్పట్టున్నా తగుమమ్మ నమ్మితి జుమీ బ్రాహ్మీ దయాంభోనిధి. శారద నీరదేందు ఘనసార పటీరమరాల మల్లికాహార తుషార ఫేన రజతా జలకాశ ఫనీష కుందమందార సుధాపయోధి శిత తామర సామర వాహిని శుభాకార తనొప్పు నిన్ను మరిగానగా ఎన్నడుగల్గు భారతి. అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రిక ఆడంబర చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రత్న దీపికా సుంబిత దిగ్విభాగ శ్రుత సూక్తి వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విశ్రుత విహారిణి నన్ కృపచూడు భారతి నన్ కృపజూడు భారతి. ఆత్మానంద స్వరూపులారా, ప్రత్యక్ష పరమాత్మ స్వరూపులారా, ఇంతవరకు మనం ఏ విధంగా పురుషకారాన్ని ఆశ్రయించి ప్రయత్నానికి సిద్ధపడాలి చెప్పుకుంటూ వస్తున్నాం. ముముక్ష వ్యవహారణ ప్రకరణంలో వశిష్ఠ మహర్షి మనకు పౌరషేనైవ యత్నేన పాలయే చిత్త బాలకం ఉత్తమమైనటువంటి పురుషకారం అనేటువంటి మార్గంగా ఈ చిత్తము అనే బాలకుణ్ణి నడిపించాలయ్యా అని చెప్పుకుంటూ వస్తున్నారు కదా. ఎవరైతే వర్తమాన జన్మను మోక్ష స్థితికి మోక్ష సాధనకు ఉపయోగించుకుంటారో అటువంటి వారే దీన్ని సద్వినియోగం చేసుకున్న వారు అవుతారు. అటువంటి ప్రయత్నం లేనప్పుడు ఒక జంతు జన్మకి మానవ జన్మకి భేదం లేదయ్యా అని గుర్తు చేస్తున్నారు కదా మహర్షి. ఉత్తమ ప్రయత్నాలు బుద్ధితో నిర్ణయించుకోవాలి. అందుకు నలుగురు మనకు సహకరిస్తారు అని గురువు మహర్షి గుర్తు చేశారు. ఒకటి టీచర్ గురువు, రెండు శాస్త్రం, మూడు యుక్తి లేక ఉపాయం, నాలుగు అనుభవం. ఈ నాలుగింటిని ఒక చోటికి తీసుకొచ్చి ఉత్తమ ప్రయత్నాన్ని నిర్ణయించుకుని ఆ ప్రయత్నానికి ఉపక్రమించుకోవాలి. ఈ జీవుడి మనస్సులో జన్మ జన్మలుగా అనేక రాగము ద్వేషము కోపము ఆవేశము దురభిప్రాయము ఇటువంటి అనేక దుర్వాసనలు ఉన్నాయి. ఆశ దురాశ పేరాశ ఈ దృశ్యంలో ఏదో పొందలేదే అనే దిగులు, పొందలేకపోయామేమో అనే బాధ, ఉన్నది పోతుందేమో అనే వేదన, రాగము, ఇటువంటివన్నీ అనేక అనేక రూపాలుగా మనసునంతా ఆక్రమించుకున్న ఉన్నాయి కదా. వర్తమానంలో ఇటువంటి రోగానికి చికిత్స స్వీకరించాలి కదా అని మహర్షి మనకు ఆవేశంగా గుర్తు చేస్తూ వస్తున్నారు. శుభకర్మలు ఆశ్రయించండి బిడ్డలారా, క్రమక్రమంగా ఆ శుభకర్మల యొక్క ప్రభావం చేత గురువు శాస్త్రము యుక్తి అనుభవము యొక్క రంగరించబడగా చేస్తున్నటువంటి వర్తమాన ప్రయత్నం చేత సర్వ మనోవ్యాధులు వాటంతటవే నామరూపాలు లేకుండా పోతాయి. మనస్సు శుద్ధమైన తర్వాత ఇంకా ఆత్మ సందర్శనం అనేది క్షణికం అనుక్షణికం, క్షణంలో సిద్ధించేది అనుక్షణికమయ్యేది. వాసనా వృత్తి వాసనారహితుడవై వృత్తి జాజ్యాలన్నీ వదిలిపెట్టి స్వయం సూర్యప్రకాశంలాగా ప్రకాశించవయ్యా, జ్ఞానప్రకాశుడు అవ్వయ్యా అని చెప్తూ వస్తున్నారు స్వామి. ఎప్పుడైతే మనస్సు వాసనారహితం అవుతుందో అప్పుడు నీకు స్వస్వరూపమైనటువంటి ఆత్మ యందు ప్రశాంతమైనటువంటి అనుభవం వస్తుందయ్యా. అటువంటి ప్రశాంత ఆనంద స్థితిని మనం మోక్ష స్థితి అన్నాం, జన్మరాహిత్య స్థితి అనో మనం చెప్పుకుంటున్నాం. అటువంటి పదము లేక స్థితిని సంపాదించుకోవడానికి జీవుడు అనుక్షణికంగా కార్యక్రమాలకు సిద్ధపడాలి, స్వస్వరూపం నందు అవస్థితుడు కావాలి అని చెప్పి మహర్షి మనకు బోధ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు రామచంద్రమూర్తి స్వామి మహత్తరమైనటువంటి ఆత్మ జ్ఞానాన్ని మీరు ప్రబోధిస్తున్నారు. ఇటువంటి ఆత్మజ్ఞానము మీరు ప్రబోధించడానికి, ఆత్మజ్ఞానం ఈ ప్రపంచంలో ప్రవేశించి వికసించడానికి వెనకాల ఉన్న చమత్కారం కార్యక్రమం ఏమిటో, విశేషం ఏమిటో అది దయచేసి మాకు ముందుగా వివరించండి అని అడుగుతున్నారు. అప్పుడు వశిష్ఠ మహర్షి చెప్తున్నారు, ఓ రామచంద్ర వినవయ్యా, బ్రహ్మతత్వము అనే ఒకనొక విశేషం ఉంది. తత్ త్వం బ్రహ్మమే బ్రహ్మమేతి, నీవు పరబ్రహ్మమే అయి ఉన్నావు అని శ్రోత తనను తాను గురించి తనను తాను ఆస్వాదించగలిగినటువంటి స్థితి, లేక సర్వనామరూపాలు ఎదురుకుండా కనబడుతున్నటువంటి నామరూపాలన్నీ సహజనులంతా కూడా ఈ దృశ్యమంతా కూడా తత్వం త్వం తత్ త్వంగా కనబడేదంతా తత్ అయి ఉన్నది అన్నటువంటి సందర్శనం ద్వారా క్రమంగా సోహం అనే స్థితిని సంపాదించుకుని బ్రహ్మతత్వాన్ని ఆస్వాదించాలి. స్వయం ప్రకాశ అనుద్దేశ్య మనోవాక్ అతీతమైనటువంటి ఆ పరమానందాన్ని సచ్చిదానందాన్ని సొంతం చేసుకోవాలి. అటువంటి బ్రహ్మతత్వమే, అటువంటి సచ్చిదానంద స్వరూపమే ఈ కనబడేదంతా అయి ఉన్నది. ఆ బ్రహ్మతత్వం యొక్క సత్తా వల్లనే మిగిలినవన్నీ పై పైకి కనబడుతున్నాయి. ఏ విధంగా బంగారం ఉండటం వల్ల ఆభరణం కనబడుతోందో, పరబ్రహ్మం యొక్క స్వయం ప్రకాశ వికాసం చేత ఈ జగత్తంతా కనబడుతోంది. అద్దాని యొక్క చమత్కారమే ఇక మిగిలితాదంతా కార్యకారణం గాని నియతి గాని ఇంకా ఈ జగత్తులో కనబడే ఇంకే చమత్కారమైనా ఆ బ్రహ్మతత్వం యొక్క చమత్కార బాహ్య ప్రదర్శనం మాత్రమే. అనేక దర్పణాల్లో ఒకే సూర్యబింబం ప్రతిబింబిస్తున్నట్టు ఆ పరబ్రహ్మమే నీవు నేను వర్తమాన జీవులు భవిష్యత్ జీవులు ఈ లోకంలో జీవులు మరొక లోకంలో జీవులు ఇన్ని రూపాలుగా ప్రదర్శనమవుతోంది అనేది మహత్తరమైనటువంటి సత్యం. నేను నీవు అతడు ఈ లోకము ఆ లోకము ఈ జన్మ మరొక జన్మ ఇటువంటివన్నీ కూడా ద్రష్టకు దృష్టి యొక్క చమత్కారంతో చేతనే ప్రాప్తిస్తోంది గాని ఇప్పుడు అప్పుడు ఇక్కడ అక్కడ ఇటు అటు పైన కింద అంతా పరబ్రహ్మం యొక్క బాహ్య ప్రదర్శనమే. ఇది పరమసత్యం. అనగా ఇంకా కొంచెం స్ట్రైట్ గా చెప్పుకోవాలి అంటే ఈ జీవుడు స్వభావ సిద్ధంగా వాస్తవానికి పరమాత్మ యొక్క ప్రత్యక్ష రూపమే అయి ఉన్నాడు, స్వతహాగా పరమాత్మయే అయి ఉన్నాడు, పరతత్వమే అయి ఉన్నాడు. పరతత్వం అంటే ఏంటి? నాటకంలో నేను నటిస్తున్నాను అనుకోండి, నక్షత్రుడుగా నటిస్తున్నాను అనుకోండి, నేను నక్షత్రుడుగా అయ్యానా? లేదు కదా. నక్షత్రుడుగా కనబడుతున్నది నేనే అయినప్పటికీ నేను రామకృష్ణనే సర్వదా అయి ఉన్నాను కదా. అట్లాగే ఈ ప్రపంచంలో జీవుడుగా నేను కనిపిస్తున్నప్పటికీ నా స్వరూపం మాత్రం పరతత్వమే. ప్రతి జీవుని యొక్క స్వస్వరూపం పరమాత్మయే, పరంధామమే, పరతత్వమే. ఇక నేను జీవుడను నేను బుద్ధుడను అనేటువంటి భ్రమలో జీవుడు ఉండవచ్చు కాక. అయితే దీనికి అంతటికీ కారణం మనస్సు పొందుతోంది ఇవన్నీ, నేను జీవుడను నేను అల్పజ్ఞుడను నేను బుద్ధుడను, ఈ కాళ్ళు చేతులతో కూడుకున్నటువంటి ఈ దేహమే నా స్వరూపము, దీని యొక్క సాధక బాధకాలన్నీ నాకు సంబంధించినవి, ఇవన్నీ ఈ జీవుడు పరతత్వ స్వరూపుడై ఉండి కూడా చిత్తంలో ఈ విధంగా పొందుతున్నాడు, మనస్సు ఇవన్నీ ఈ విధంగా పొందుతున్నాడు. స్వప్నంలో మనం అనేక దృశ్యాలు చూస్తున్నట్టుగా ఈ జాగ్రత్త స్వప్నంలో తనను తాను ఏమరచి ఇవన్నీ వీటి చేత నేను పరిమితుడున్నాను కదా అన్నటువంటి ఒకనొక దృష్టితో చూస్తున్నాడు. ఇదంతా చిత్తంలోనే కనిపిస్తాను. కాబట్టి ఈ జగత్తు చిత్తం యొక్క స్వరూపమే. అయితే తాను ఒకనొక వ్యక్తి ఉండి కూడా నిద్రలో స్వప్నం కంటూ ఆ స్వప్నంలో చూసిన దృశ్యాన్ని చూచి అనేక భ్రమలు భయాలు ఆవేశాలు పొందటం జరుగుతుంది చూసావా, అప్పుడు వెంటనే మనం తండ్రి వచ్చి ఆ పిల్లవాడిని, నాన్న ఏంటి నిద్రపోతున్నావా కలగంటున్నావా మా అంతకన్నా ఏం లేదు అని ధైర్యం చెప్తాడు. వెంటనే ఆ పిల్లవాడు ఆహా సరేనా అనుకుంటాడు. చూడండి అలాగా ఈ కల్పిత జగద్దృశ్యాన్ని చూస్తూ ఈ జీవుడు అనేక దుఃఖాలు పొందుతున్నాడు. ఈ దుఃఖమంతా ఈ విషయాన్ని సమన్వయించుకోక ఈ జగత్తు యొక్క స్వరూపము, ఈ స్వప్న జాగ్రత్త లేక జాగ్రత్త స్వప్నం యొక్క వాస్తవ స్వరూపం దృష్టిలో పెట్టుకోకపోవడం వల్లనే అటువంటి అల్పత్వాన్ని తొలగించి ఈ జీవునకు తన యొక్క అఖండ అప్రమేయ నిత్య అనిర్వచనీయ స్వస్వరూప తత్వాన్ని గుర్తు చేయటమే మన ఈ సంభాషణ యొక్క మన ఈ సంవాదం యొక్క ముఖ్య ఉద్దేశం. అందుచేత రామ, జీవుడు తన యొక్క నిత్య బంధువు అయినటువంటి ఈ మనస్సును పౌరుష బలం పురుషకారం చేత అంటే సాధనాల చేత సర్టన్ ప్రోగ్రామ్స్ కార్యక్రమంల చేత ఖండ అనుభవం నుంచి అఖండ అనుభవానికి తీసుకువెళ్ళాలి. అందుకని ఈ గ్రంథాన్ని కూడా అఖండ రామాయణం అని పేరు పెట్టారు వాల్మీకి మహర్షి. నాయన ఈ ఇంద్రియాలు చూడు, ఇవి అనేక అభిలాషలు. ఒక దోమ కుళ్ళిపోయినటువంటి పళ్ళు మీద వాలుతున్నట్లు ఈ ఇంద్రియాలు పోయి అనేక విషయముల మీద విషయ లంపటముల మీద వాళ్తూ అనేక దుష్ట స్థితిగతులన్నీ తెచ్చుకుంటున్నాయి, తెచ్చిపెడుతున్నాయి మనకు. ఇటువంటి ఈ ఇంద్రియాలని మనం ఎట్లా జయించాలి? కేవలము పురుష ప్రయత్నమే అందుకు మనకు తోడవుతున్నది. ఇటువంటి ఈ మనస్సుని విషయముల నుంచి ఉపశమింపజేసి సర్వసమత్వము సమాధి స్వస్వరూప జగత్ ప్రత్యక్ష జగత్ స్వస్వరూప చమత్కారంగా దర్శించేటువంటి స్థితికి తీసుకురావాలి. ఇది మన ఈ యొక్క కార్యక్రమం. అటువంటి కార్యక్రమంలో మనం నిష్ణాతమై ఉండాలి అని మరల గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రియపుత్రక రామచంద్ర, ఇప్పుడు జాగ్రత్తగా ఉంటురా నాయన. భూత భవిష్యత్ వర్తమాన కాలాలచే అవిభాజ్యమైనటువంటి వినాశనం లేనటువంటి ఒక ఆత్మతత్వం ఉన్నది, దాని గురించి మనం చెప్పుకోబోతున్నాం. అటువంటి మోక్ష విశేషాన్ని విచారించబోతున్నాం. అటువంటి ఆత్మతత్వం యొక్క విశేషం ఎటువంటిది అనేది ముందుగా నీకు నేను చెప్తాను విను. మనం చెప్పుకోబోయే విషయం యొక్క ప్రయోజనము తత్ఫలితము ఇందులోని విషయముల యొక్క సారము అత్యంత జ్ఞానదాయకం, పురుషార్థప్రదం, సారయుతం, ద ఎస్సెన్స్ ఆఫ్ టోటల్ ది టోటాలిటీ. అటువంటి విచారణలో సవివరంగా మనం చెప్పుకోబోవడానికి ఇప్పుడు ప్రారంభించబోతున్నాం. మనం విచారించబోయే స్వస్వరూప ఆత్మ యొక్క స్వరూపము స్వభావము అన్నటువంటి విశేషము సర్వలోక జనులకు వారి వారి అధికార భేదాన్ని అనుసరించి మహత్తరంగా ఉపయోగపడునుగాక. ఇప్పుడు నీ ప్రశ్నకు వస్తున్నాను. ఎప్పుడైతే ఆత్మజ్ఞానాన్ని శ్రద్ధగా విని హృదయస్థం చేసుకుంటారో అటువంటి వారికి, అటువంటి జీవుడికి ఇప్పుడే ఇక్కడే ఈ జగత్ వ్యవహారాలన్నీ ఈ విధంగా ఉండగానే హియర్ అండ్ నౌ వైల్ ఎవ్రీథింగ్ ఈజ్ యాజ్ ఇట్ ఈస్ తన యొక్క పూర్ణత్వమును అఖండత్వమును అప్రమేయత్వమును నిత్యత్వమును సర్వభూతములను తానై సర్వసాక్షి అనగా వేరై అన్నటువంటి ఆత్మానందాన్ని సముపార్జించుకుంటాడు. ఏది అర్థం చేసుకోవడం వల్ల, గ్రహించడం వల్ల, హృదయస్థం చేసుకోవడం వల్ల ఈ జన్మ మృత్యువుల రహస్యం అర్థమైపోతుందో, ఈ జన్మ మృత్యువుల జాజ్యం నుంచి సర్వదా అతీతత్వము విముక్తి లభిస్తుందో, అపునర్గ్రహణాయాంతశ్చత్వా సంసార వాసనాం సంపూర్ణౌ శమ సంతోషావాదాయోదారయాధియా తపూర్వాపర వాక్యార్థ విచార విషయాహతం మనః సమరసం కృత్వా సానుసంధానమాత్మని సుఖ దుఃఖ క్షయకరం మానందైక కారణం మోక్షోపాయం ఇమం రామా వక్ష్యమాణం మయా శృణు. అటువంటి మోక్ష ఉపాయం చెప్పబోతున్నానయ్యా. ఏది తెలుసుకోవటం వల్ల ఈ జీవుడు, ఈ శ్రోత సుఖదుఖములు మొదలైన సర్వద్వంద్వాలకి అతీతుడైపోతాడో, ఏ సమాధాన స్థితి ఈ మనస్సు సమరసమునందు ప్రవేశించడం చేత ఈ శ్రోతకు ప్రాప్తించగలదో, సర్వ కర్మకాండలు జ్ఞానకాండలు అర్థ విచారణ ఇవన్నీ లభించినప్పుడు ప్రాప్తించేటువంటి ఉత్తమ అవగాహనతో కూడిన జ్ఞానస్థితి ఏమిటో, ఏ సర్వ సంసార వాసనలు త్యజించడం చేత సంపూర్ణ సమసంతోషాలతో కూడినటువంటి స్థితి ప్రాప్తిస్తుందో, ఏది పొందిన తర్వాత అసంఖ్యాకంగా ఎదురుగా నిలిచిన కనబడుతున్నటువంటి ఈ బ్రహ్మాండాల్లో ఇంకా కొత్తగా పొందవలసింది అంటూ కించిత్ కూడా మిగిలి ఉండదో, అటువంటి మోక్షోపాయం మనం విచారించబోతున్నామయ్యా. నేను విస్తారంగానే చెప్పబోతున్నాను, ఎందుకంటే ఈ విశ్వామిత్ర మహర్షి మనకు ఆజ్ఞ ఇచ్చారు కాబట్టి, కొంత సమయాన్ని మనకు కేటాయించారు కాబట్టి ఇది మహత్తరమైనటువంటి అవకాశమే. కొన్ని రోజులుగా చెప్పబోతున్నాను, విస్తారంగా సవివరంగా అనేక దృష్టాంతాల సహాయంతో అనేక కథనాల సహాయంతో చెప్పబోతున్నాను. మనం నేను ఇప్పుడు చెప్పబోతున్నటువంటి ఈ మోక్ష కథ, మోక్ష శాస్త్రం చక్కగా భవిష్యత్ జీవులు కూడా వివేకులతో కూడి విచారించడం చేత ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా అక్షయము దుఃఖరహితమైనటువంటి పరమపదం స్వభావ సిద్ధంగా లభించగలదు అని గుర్తు చేస్తున్నాను. కాస్త విచారించినంత మాత్రం చేతన, స్వయం విచారణ చేసిన లేక మహనీయులతో కూడి సహ పాఠకులతో కూడి విచారణ చేసిన ఈ దుఃఖం, జీవుడికి ఉన్నటువంటి ఈ దుఃఖం మొదలంటలా నశిస్తుంది, మనస్సు పరమ శాంతిని పొందుతుంది అని మంగళాశాసనం చేస్తున్నాను. మనం ఈ చెప్పుకోబోయే మోక్ష కథను ఒకనకప్పుడు బ్రహ్మదేవుడు లోక కళ్యాణార్థం ప్రవచనం చేయటం జరిగిందయ్యా. సో ఈ ఆ బ్రహ్మదేవుడు ప్రవచనం చేసిన అనేక మందికి అనుభూతమైనటువంటి అనేక సభలలో ఆత్యంతికంగా చర్చించబడి కూలంకషంగా సంభాషించబడి నిర్ణయించబడిందో అటువంటి మోక్ష శాస్త్రాన్ని నీ ముందు ఉంచబోతున్నాను రామచంద్ర, శ్రద్ధగా విను. ఓ సభికులారా, ఈ రామచంద్రమూర్తి ద్వారా మీ అందరికీ, భవిష్యత్ అర్హులైన జనులందరికీ ఈ విశేషాలన్నీ మీ ముందు ఉంచబోతున్నాను, చక్కగా సిద్ధపడండి, విచారణ చెయ్యండి అని మనవి చేస్తున్నాను. అప్పుడు రామచంద్రమూర్తి, స్వామి వశిష్ఠ మహర్షి, తేనోక్తం కారణేనేదం కారణేన ఇదం బ్రహ్మన్ పూర్వం స్వయంభువ కథంచ భవతా ప్రాప్తం ఏతత్ కథయ మే ప్రభు. ఏదో హిస్టారికల్ ఈవెంట్స్ చెప్తున్నప్పుడు మాకు కొంచెం కాన్ఫిడెన్స్ కావాలి కాబట్టి, కొంచెం ఫెయిత్ కావాలి కాబట్టి, కొంచెం కన్విక్షన్ కావాలి కాబట్టి ఓ చిన్న విషయం అడుగుతున్నాను స్వామి వశిష్ఠ మహర్షి. ఇతత్ పూర్వం మనం మీరు చెప్పబోతున్నటువంటి ఈ మోక్ష కథను బ్రహ్మదేవుడు ఎవరికి చెప్పారు, ఎందుకు చెప్పారు, అది మీ దాకా ఎలా వచ్చింది, మీరు ఎలా సంపాదించడం జరిగింది? మొట్టమొదట ఈ విషయం కాసేపు ప్రవచనం చేయండి స్వామి. ఎందుకంటే చెప్పబోయే విశేషం పట్ల మాకెంతో శ్రద్ధ ఉండాలి కాబట్టి. ఏ సందర్భంలో బ్రహ్మదేవుల వారు మీకు చెప్పడం జరిగిందో, లేక మీరు వినడం జరిగిందో, లేక మీరు ఇంకో చోట విన్నారో, ఆ విశేషం మాకు తెలియజేయవలసిందిగా మీకు ప్రార్థిస్తున్నాను. నాయన రామచంద్ర, ఎప్పుడైనా మన ఈ సంవాద సందర్భంలో ఏ కించిత్ సందేహం కలిగినా, ఏది వినాలని అధికమైన విషయం వినాలని అనిపించినా, నిస్సంకోచంగా నువ్వు ప్రశ్నించవచ్చు. ఇప్పుడు మనం బోధ జ్ఞాన బోధను ప్రారంభించే ముందు ఆ జ్ఞాన విచారణను నేను ఎలా పొందానో అది వివరిస్తాను. ఆ తర్వాత వక్తృ పృచ్ఛక లక్షణాల గురించి చెప్తాను. వక్తులు అంటే ఏంటి? చెప్పేవాడు, వినేవాడు. వీళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉండాలి? ఏ యొక్క ఆశయాలతో, ఏ యొక్క సంసిద్ధతతో చెప్పేవాడు, వినేవాడు అనేటువంటి సందర్భంలో ఉభయ పాత్రలు ఉండాలి. అది కూడా చెప్పబోతున్నా తర్వాత ముందు. అలాగే మనం ఉపయోగించబోయేటువంటి దృష్టాంతాలు, అది ఏ విధంగా అవగాహన చేసుకోవాలి, సాధన చతుష్టయం, సదాచారం, ఇటువంటి విషయాలు కూడా చెప్పి వివరణ చేసి ముముక్షు విశేషమంతా మనం మాట్లాడుకున్న తర్వాత అప్పుడు జ్ఞాన స్వరూపమైనటువంటి ఉత్పత్తి ప్రకటనలో ప్రవేశిద్దాం. ఇప్పుడు ఈ ఆత్మ సమాచారం లేక ఆత్మ జ్ఞానం లేక అధ్యాత్మ శాస్త్రం అనేది ఏ విధంగా నేను పొందడం జరిగిందో ఆ విశేషం చెప్తాను, వినండి. అత్యనంత విలాసాత్మా సర్వగ సర్వసంశ్రయః ఇదాకాశో అవినాశాత్మా ప్రదీప సర్వజంతుషు. ఒకనొక ఆత్మతత్వం ఉన్నది, అవినాశ ఆత్మ ఆత్మతత్వం, అఖండ అప్రమేయ నిత్య సత్య ఆత్మానంద తత్వం ఒకనొకటి ఉందయ్యా. ఆ ఆత్మతత్వం యొక్క మాయా విలాసం కారణంగానే ఈ చరాచర సృష్టి అంతా ఎదురుగా ఈ విధంగా దాహ్య రూపంగా కనబడుతోందయ్యా. ఆ పరమాత్మ తత్వం ఏదైతే ఉందో అది సర్వాంత అంతర్యామి, అంటే ప్రతి ఒక్కరి యొక్క అంతర్యామి. సర్వాంతర్యామిని శ్రీమద్ వెంకటేశాయ మంగళం అని చెప్పారు చూడండి. సర్వ అంతర్యామి, అందరిలోనే ప్రవేశించి ఏర్పడి ఉన్నది. సర్వమునకు ఆధారం, ఈ బ్రహ్మాండాలకు, లోకాలకు, జీవులకు, తత్వాలకు, జగన్నాటకాలకు, ఈ రసమయమైనటువంటి దృశ్య జగత్తు అంతటికీ ఆ ఆత్మతత్వమే ఆధారం. దానినే చిదాకాశం అంటారు, ప్రత్యక్షిద్రూపం అంటారు. అది అవినాశనం. వాస్తవానికి ఆ ఆత్మతత్వం ఒకటే సత్యం. అటువంటి ఆత్మతత్వం ఎటువంటి మార్పు చేర్పులు లేదు, చలనములు లేదు, రాకపోకలు లేదు. అటువంటి ఆత్మతత్వం తన యొక్క మాయా విలాసం చేత ఈ జగత్తునంతా ప్రదర్శిస్తోంది. సముద్రంలో తరంగాలు ఉన్నా లేకున్నా సముద్ర జలం జలంగానే ఉంటుంది కదా. అదేవిధంగా నిర్వికారము ఆ ఆత్మతత్వంలో మాయ చేత జగత్తులు ఏర్పడవచ్చు, ఏర్పడకపోవచ్చు. ఆత్మతత్వం మాత్రం సర్వదా యథాతథం. అటువంటి నిర్వికార ఆత్మతత్వం నుంచి ఒక సమున్నత తరంగంలాగా విష్ణు భగవానుడు అనేటువంటి ఒకనొక చమత్కార తత్వం స్వయంగా ఉదయించింది. స్పందన స్పంద సమాకార తతో విష్ణుర జాయత చందమానర పురాత్ తరంగ సాగరాదివా. సముద్రంలోంచి తరంగం బయలుదేరినట్టుగా, ఓ మాత్రమే తరంగం బయలుదేరినట్టుగా, ఇటువంటి చలనము లేనటువంటి, ఇటువంటి మార్పు చేర్పులు లేనటువంటి ఆత్మతత్వంలో, ఆత్మతత్వం నుండి విష్ణుతత్వం అనేక అనేటువంటి ఒక ఆయన చమత్కారం. విష్ణు అంటే ప్రెజెన్స్, ఆత్మతత్వంలోంచి ద సెన్స్ ఆఫ్ సత్ ప్రెజెన్స్, నేను ఉన్నాను అనే ఒక సెన్స్ బయలుదేరింది చూడండి. ఆత్మతత్వంలోంచి ఉన్నాను అనే సెన్స్ బయలుదేరటంగా దీన్ని సమన్వయించుకోవచ్చు. ఆత్మతత్వంలోంచి విష్ణుతత్వం బయలుదేరిందయ్యా. విష్ణు భగవాన్ అంటే ఆత్మతత్వంలోంచి విష్ణు భగవానుడు ఉదయించారు. ఆ విష్ణు భగవాను నాభి నుంచి సృష్టితత్వం లేక బ్రహ్మదేవుడు జన్మించాడు. అఖండ అప్రమేయ నిత్య అనునిత్య ఆత్మతత్వంలోంచి నేను ఉన్నాను, ఐ ఎగ్జిస్ట్, సత్ అనబడేటువంటి స్వరూపంతో కూడిన స్వరూప చమత్కారం కలిగినటువంటి విష్ణుతత్వం. విష్ణు అంటే ఉండి అంతటా ఉన్నది, అంతటా ఉన్నది అన్నదాన్ని విష్ణు, ఆల్ పర్వేడింగ్. అటువంటి తత్వంలోంచి సృష్టితత్వం అనబడేటువంటి బ్రహ్మదేవుడు ఉదయించారయ్యా. ఆ యొక్క విష్ణు యొక్క నాభి నుంచి బ్రహ్మదేవుడు ఉదయించారు అని పౌరాణికంగా చెప్తున్నారే ఈ చమత్కారమే. ఆ బ్రహ్మదేవుడిని దేవతల చేత, ఆయన చేత సృష్టించబడిన దేవతల చేత, మునులి మునీశ్వరుల చేత పరివేష్టించబడిన వాడి క్రమంగా ఆ యొక్క తాను సృష్టించిన దేవతల మునుల యొక్క సహాయంతో ప్రాణులందరినీ సృష్టించడం సంకల్పించారు. లీలగా క్రీడగా మనస్సు ఏదేదో కల్పించి చూసుకుంటూ ఉంటుంది చూసావా. ఇప్పుడు నేను ఒక పట్టణం వెళ్ళాను, పాటలో నడుస్తూ ఉన్నాను, ఒక పెద్ద భవనం కనిపించింది, ఆ భవనం కనిపించింది, భవనం పక్కన ఒక గోడ కనిపించింది, ఆ గోడ పక్కన నా చిరకాల మిత్రుడు కనిపించాడు, అతని దగ్గరికి వెళ్ళాను, నవ్వుకుంటూ ఉన్నాం, బాల్యంలో విషయాలు చెప్పుకుంటున్నాం అని మనస్సుతో కల్పించుకుని ఏదో పరిచయం ఉన్న ఏదో చిన్నప్పటి ఏదో స్నేహితుడిని గుర్తు చేసుకుంటూ అతనితో సంభాషిస్తున్న అనుభూతి స్వప్నంలోనో జాగ్రత్తలోనో అప్పుడప్పుడు జీవుడు మనస్సుతో కల్పించుకుంటూ ఉంటాడే, అదే విధంగా బ్రహ్మదేవుడు కూడా తాను సంకల్పించిన దేవతల మునుల యొక్క వారి వారి కార్యక్రమముల సమన్వయం చేత ఈ ప్రాణులందరినీ సృష్టించడం జరిగింది. ఈ దృశ్యమంతా సృష్టించడం జరిగింది, ఈ లోకాలని సృష్టించడం జరిగింది. ఇలా ఈ సృష్టి జరుగుతూ జరుగుతూ ఉంది. యథా మనః, మనస్సు ఏ విధంగా కల్పిస్తుందో బ్రహ్మదేవుడు యొక్క మనస్సే ఇదంతా కల్పిస్తోంది. అయితే ఇలా కాలం జరుగుతూ జరుగుతూ ఉండగా ఆ బ్రహ్మదేవుని సంకల్పం బలం చేత సృష్టించబడినటువంటి ఈ ప్రాణులు ఈ సృష్టిలో తిరుగుతూ తిరుగుతూ ఉన్నారు. అలా సంచరిస్తూ ఉండగా ఆ ప్రాణులకు అనేక మానసిక భౌతిక వ్యాధులు, వ్యవహారములు, ఆ వ్యవహారముల సంబంధ బాంధవ్యములు, ఆ సంబంధ బాంధవ్యాల్లో లాభాలాభాలు, ఆ లాభాలాభాలు వచ్చేటువంటి వేదనలు, ఈ విధంగా జీవులు అనేక విషయాలలో తల్లడిల్లడం ప్రారంభించారు. వారంతా కూడా విషయ భోగరతులై ఉండటం ప్రారంభించారు. విషయాలు భోగాలు వీటిని ఆశించడం, వాటిని అనేక ఆశించడం, అందులో చాలా ప్రాప్తించకపోవడం, దాంతో దుఃఖపడడం, ఇటువంటి అనేక విషయ వేదనల్లో జీవులు జీవించడం ప్రారంభించారు. అల్పాయుష్కులు అవ్వడం, దుఃఖ పరంపరలు పొందడం, ఇవన్నీ జరగడం జరుగుతోంది. జీవులు అనేక దుఃఖాలకు లోనవడం ప్రారంభించారు. భావా భావా విషణాంగం ఉత్పాత ధ్వంస తత్పరం సర్గేస్మిన్ భూత జాతీనాం నానా వ్యసన సంకులం జనశ్చైకస్యేతస్య దుఃఖం తద్దృష్ట్వా సకల లోకకృత్ జగామ కరుణామీశః పుత్ర దుఃఖాత్ పితా యథా. ఒక తండ్రి తన పిల్లలందరూ అనేక కష్టదశలను పొందుతుంటే ఏ విధంగా ఒకనొక వేదన దుఃఖం పొందుతాడో, సకల లోక కర్త కరుణామూర్తి అయినటువంటి ఆ బ్రహ్మదేవుడు ఈ తాను సృష్టించిన ఈ మనస్సులు, ఈ ప్రాణుల యొక్క మనస్సులు అలా సందర్భాలు, లాభాలు, సంబంధాలు, బాంధవ్యాలు, సంఘటనలు, ఇటువంటి విషయాలుకి తల్లడిల్లిపోతూ అల్పాయుష్కులై విషయ భోగరతులై అనేక దుఃఖాలను ఆ దుఃఖాలు అనుభవించడం చూసి ఎంతో బాధపడ్డారు. అయ్యో నా బిడ్డలందరికీ ఆనందించవలసింది పోయి దుఃఖరతులు అవుతున్నారే, వీరి జీవితాలన్నీ అనేక వేదనలతో వర్రీస్తో యావకేషన్స్ తో ప్రారంభమవుతూ మధ్యంతా వేదనలతో నిండి ఉంటూ అంతిమంగా కూడా వేదనలతో కొనసాగుతోంది. ఇప్పుడు వీరి దుఃఖము, వీరి వేదన తొలగించేది ఎట్లా అని ఆలోచించారు. ఆలోచించి అప్పుడు ఏం చేశారు, తాను సృష్టించినటువంటి ఈ జీవ సృష్టిలో కొన్ని విశేషాలు సంకల్పించారు. కల్పన చేసి యాడ్ చేశారు. ఏమిటిది? తపస్సు, ధ్యానము, ధర్మము, దానము, సత్యము, తీర్థయాత్రలు. తపస్సు లేక మరియు ధ్యానము, ధర్మము, నంబర్ టూ ధర్మము, మూడు దానము, సత్యము, తీర్థము. ఈ ఐడెంటిటీ సృష్టించి ఎవరైతే చూసారా, తపస్సు వల్ల ఆనందం వస్తుంది, భగవద్ ధ్యానం వల్ల ఆనందం వస్తుంది, తన స్వధర్మం వల్ల జీవుడికి ఆనందం వస్తుంది, దాన్ని ఎవరికైనా ఏదైనా ఇవ్వడం వల్ల ఒక ఆనందం వస్తుంది. మనిషి దాన మనిషి మ్యాన్స్ అబైడింగ్ హ్యాపీనెస్ ఈజ్ నాట్ ఇన్ గెటింగ్ బట్ ఇన్ గివింగ్. అలాగే సత్యాన్ని ఆశ్రయించడం వల్ల, తీర్థయాత్రలను సేవించడం వల్ల అతనికి మనశ్శాంతి కలుగుతుంది కదా అని సృష్టిలో బ్రహ్మదేవ మా తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుడు ఈ ఐదు సృష్టించారయ్యా. ఈ అయితే ఇలా కొంతకాలం జరిగింది, జరుగుతూ ఉంటే మళ్ళా నా బ్రహ్మదేవుల వారు యోచన చేయడం ప్రారంభించారు. నేను ఈ సృష్టించాను, ఈ సృష్టి జీవులను సృష్టించాను, వారు వారి వారిలో చమత్కారంగా లీలగా క్రీడగా సంబంధ బాంధవ్యాలు అనుబంధాలు వగైరా కనిపించాను. అయితే వీళ్ళు అనేక దుఃఖాలకు లోనవడం, ఆశ నిరాశ దురాశ దుఃఖ సంబంధితమైన అనేక దుఃఖాలకు లోనుకోవడం, దుఃఖాల్లో పుట్టడం, దుఃఖాల్లోనే జీవించడం, దుఃఖాల్లోనే అల్పాయుష్కులై దేహాలు పోగొట్టుకోవడం, మరల దుఃఖాలకి తిరిగి రావడం ఈ విధంగా జరుగుతోంది. కాబట్టి ఈ జీవులు సుఖశాంతులు ఆస్వాదించడానికి, ఈ సృష్టిని ఎంజాయ్ చేయడానికి ఒక ఐదు సాధనం, ఈ ఐదు సాధనలు నేను సృష్టిస్తున్నాను అని సృష్టించారు. ఆ సాధనలు కొనసాగుతున్నాయి. మళ్ళీ ఒకరోజు అనుకున్నారు, ఈ సాధనలు సృష్టించాను బానే ఉంది కానీ ఈ నా బిడ్డల యొక్క దుఃఖాలు సమూలంగా పోవటం లేదే. జన్మరహితమైనటువంటి నిర్వాణం పొందాలంటే ఈ ఐదు వస్తువులు మాత్రమే చాలదు. ముఖ్యమైన ఉపాయం జ్ఞానమే కదా, తమ స్వస్వరూపాన్ని గ్రహించి అనుసంధానం చేసుకోవటం కదా. ఈ తపో ధర్మ దాన సత్య తీర్థాదులతో వీళ్ళకి సమృద్ధి పొందుతారు, సంపదలు పొందుతారు, వారు కోరుకున్న సుఖాలు పొందుతారు. అంత మాత్రం చేత ఉత్తమ శాంతి లభించదే. ఈ జీవుని ఉద్ధరించగలిగేది ఏమిటి? ఆత్మజ్ఞానమే కదా. ఆత్మజ్ఞానం ఆస్వాదించబడకపోవడానికి కారణం ఏంటి? అజ్ఞానం కదా. అజ్ఞానం తొలగడానికి ఇంకా మంచి ఉపాయం ఏదైనా కావాలి. అది యోచించి నేను ప్రసాదించను గాక అని అనుకున్నారు. అనుకుని బ్రహ్మదేవుల వారు ఏం చేశారు? ఒక్కసారి అలా సంకల్పించి తన ముఖంలోంచి నన్ను సృష్టించారయ్యా అని తన యొక్క ఉత్పత్తి కథనాన్ని వశిష్ఠ మహర్షి రామచంద్రమూర్తి చెప్తున్నారు. ఓ రామచంద్ర, ఆ బ్రహ్మదేవుని ముఖ కమలంలోంచి నేను ఆయన సంకల్పం చేత సృష్టించబడ్డాను ఒకనొక ఉద్దేశంతో. స్వామి మా తండ్రి గారు పితృదేవులైనటువంటి బ్రహ్మదేవుడు నన్ను సృష్టించిన కారణం ఏమిటి? ప్రపంచంలో జ్ఞానము జీవుల దృష్టికి వెళ్లి తద్వారా ఆత్మానందాన్ని వాళ్ళు ఆస్వాదించాలి అన్నటువంటి ఉద్దేశంతో. ఇక అప్పుడేం జరిగింది? జలంలో ఎక్కడో పుట్టినటువంటి ఒక తరంగం ఎక్కడో ఉన్నటువంటి మరొక తరంగాన్ని తాకుతున్నట్టుగా అనిర్వచనీయమైనటువంటి మాయ వలన జన్మించిన నేను జపమాలను కమండలాలను ధరించి నా తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుని సమీపించాను. వారి పాదాలకు సాష్టాంగ దండ ప్రణామం చేశాను. స్వామి జగత్కర్త ఆనంద స్వరూపుడు అయినటువంటి ఆ బ్రహ్మదేవుల వారు, నా తండ్రి అయినటువంటి ఆ బ్రహ్మదేవుల వారు నన్ను చూచి చిరునవ్వు నవ్వారు. రా నాన్న అని దగ్గరికి తీసుకున్నారు, తొడపై కూర్చోబెట్టుకున్నారు, ఆలింగనం చేసుకున్నారు, ముద్దు చేశారు. కొద్దిసేపు అయిన తర్వాత, నాయన నీ మనస్సు కోతిలాగా చంచల మగుగాక, నీ మనస్సులో అజ్ఞానం ప్రవేశించునుగాక, తద్వారా మనోచాంచలత్వం నీవు కొంతసేపు అనుభవించదవుగాక అని ఒక నిర్దేశం చేశారు. అంతే, అతి నిర్మల స్వరూపుడనైన నేను ఒక క్షణంలో నా స్వరూపం మరిచాను. నాలో నేనే అనేక జన్మలు ఎత్తడం, ఆ జన్మల ద్వారా సంబంధాలు అనుబంధాలు ఉపాధులు వాటి రాకపోకలు అనేక స్వభావాలు అనుభవించడం ప్రారంభించాను. ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ మై ఓన్ సెల్ఫ్. నా బుద్ధి జడత్వం పొందడం జరిగింది. ఎప్పటికప్పుడు ఏదో ఒక ఉపాధిని స్వీకరించడం, దానితో దృశ్యాన్ని అనుభవించడం, తద్వారా అక్కడ వ్యవహారముల సంబంధముల అనుబంధముల రాకపోకలతో ఒక నిరుపేదలాగా అనేక శోకాలు అనుభవించడం జరిగింది. వెంటనే ఒకనక సందర్భంలో ఒకనక ఉపాధితో ఎలిగెత్తి అన్నాను, ఆహా, ఈ సంసార దోషం అంతా నాకు ఎక్కడి నుంచి దాపరించింది? నాలో ఈ దిగులు పోయేది ఎట్లా? ఈ చింతలు సమసిపోయేది ఎట్లా అని యోచన చేయసాగాను. ఎంత ఆలోచించినప్పటికీ నా మూల నా బేసిక్ వరి ఏదో తెలియరాని ఒకనక దుఃఖ వేదన తొలగనే లేదు. అప్పుడు ఒక చోట కూర్చుని ఆలోచిస్తూ ఉండగా నా తండ్రి గారైన బ్రహ్మదేవుడు నన్ను సమీపించి వచ్చారు. ఏమయ్యా కుమారా, వశిష్ట, ఎందుకలా నీలో నీవే నిష్కారణంగా దుఃఖిస్తున్నావు? నీ దుఃఖానికి నివారణ ఉపాయం ఏమిటో ఎదురుగా ఉన్న తండ్రినైనా నన్ను అడగవచ్చు కదా. అప్పుడు నీకు తగినటువంటి ఉపాయాలు నేను వివరిస్తాను కదా. పుత్ర కిం దుఃఖవానసి దుఃఖ ఉపఘాతం మాం పృచ్ఛ సుఖీ నిత్యం భవిష్యసి. పుత్ర వశిష్ట, ఎందుకలా నువ్వు దుఃఖిస్తావు? ఈ దుఃఖ నివారణ ఉపాయం ఏంటో నన్ను ప్రశ్నించు, నీకు సుఖం కలిగేటట్టు నేను చేస్తాను కదా అని అన్నారు. అప్పుడు నేను ఆయన పక్కన కూర్చుని వినమ్రతతో, తండ్రి బ్రహ్మదేవ, ఈ దుఃఖమయ సంసారంలో ఈ జీవుడు ఎందుకు తగులుకుంటున్నాడు, ఎట్లా తగులుకుంటున్నాడు? జీవుడనై నేను అనేక దీనత్వాలు అనుభవించాను, అనుభవిస్తున్నాను. నేను అలాగే తదితర జీవులు కూడా ఈ దీనత్వం ఈ దుఃఖస్థితులు జయించేది ఎట్లా, వీటి నుంచి విడిపడేది ఎట్లా, దయచేసి నాకు చెప్పండి అని నేను వినమ్రతతో అణకువగా నా తండ్రి యొక్క పాదాలు స్పృశిస్తూ దీనుడనై ప్రశ్నించాను. అప్పుడు ఆయన పక్క పక్క నవ్వి, కూర్చోనాయనా అని నన్ను కూర్చోబెట్టి నాకు విస్తారంగా తత్వజ్ఞానాన్ని ఉపదేశించారు. అమృత తుల్యమైనటువంటి ఆయన జ్ఞాన ప్రవచనమంతా అత్యంత శ్రద్ధగా నేను గ్రహించాను. క్రమక్రమంగా ఆయన చెప్పే ఆత్మ జ్ఞాన విశేషాలు వింటూ వింటూ ఉండగా అత్యంత నిర్మలుడయ్యాను. నా మనస్సంతా నిర్మలత్వం సంతరించుకుంది, ఆత్మానందాన్ని పరమ శాంతిని పొందాను. నా తండ్రిని మించినట్టు తత్వజ్ఞానంలో అవస్థితుడని అయ్యాను అని దిక్కులు నన్ను స్తోత్రం చేశాయి. ఏది తెలుసుకున్నంత మాత్రం చేత జన్మ సార్థకత పొందుతుందో పవిత్రత పొందుతుందో అది నేను తెలుసుకున్నాను. ఆ విధంగా స్వస్వరూప జ్ఞాన ఆనందాన్ని పొంది తండ్రికి సాష్టాంగ దండ ప్రణామం చేసి, స్వామి, ఈ సంసారము యొక్క చమత్కారమంతా మీరు చెప్పిన జ్ఞాన ప్రవచనాలు వినటం చేత, అనుసృతం చేసుకోవటం చేత, మనోసంస్థితం చేసుకోవటం చేత అత్యంత ఆనంద స్వరూపుణ్ణయ్యాను స్వామి. ఈ కనపడే దృశ్యమంతా ఈ సంసారమంతా నా యొక్క ఆత్మ సమక్షంలో ఎంతటి చిన్న వస్తువు నేను గ్రహించాను స్వామి, ఇక నాకు సెలవ అని లేపించున్నాను. అప్పుడు తండ్రి బ్రహ్మదేవుడు, ప్రియపుత్రుడా కూర్చోవయ్యా, నీకు ఏ విధంగా సంసారంలో ప్రవర్తించడం చేత అజ్ఞానం చేత అనేక దుఃఖాలు నిన్ను ఆక్రమించాయో, వేదన చెంది రోదన పొందావో నీవు, అలాగే ఈ నా బిడ్డలైనటువంటి తదితర జీవులు కూడా అజ్ఞానవశం చేత అనేక దుఃఖాలు పొందుతున్నారయ్యా. ఇప్పుడు నీకు అర్థమైంది కదా, అజ్ఞాన వశం చేత ఈ జీవుడు నిష్కారణంగా ఎటువంటి దుఃఖాలు పొందుతున్నాడో స్వయంగా నువ్వే రుచి చూచావు కదా. నా సృష్టిలోని నా బిడ్డలైనటువంటి మీరందరూ కూడా, జీవులందరూ కూడా అజ్ఞాన జాజ్యం చేత అనేక దుఃఖ మోహాలలో చిక్కుకుని జన్మ పరంపరలు పొందుతూ బలవంతంగా అనుక్షణికంగా అనేక వేదన రోదనలలో కొట్టుమిట్టాడుతున్నారయ్యా. అందుకు ఔషధం ఏమిటి అని అంటే, నేను అనేక ఔషధాలు కల్పించాను కాని ఉత్తమోత్తమైనటువంటి ఔషధం అఖండ జ్ఞానం. అటువంటి అఖండ జ్ఞానాన్ని నీకు వినిపించాను. నేను ఉద్దేశించినటువంటి అఖండ జ్ఞానం అన్ని తరగతుల జీవులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే నిన్ను మూఢుడిగా చెప్పించి నీవు ఈ సంసారం అనుభవించిన తర్వాత అప్పుడు నిన్ను పిలిచి జ్ఞానాన్ని, జ్ఞాన విశేషాలని ప్రవచనం చేయడం జరిగింది. మన ఇద్దరి యొక్క సంభాషణ చేత నువ్వు పరమ జ్ఞానివయ్యావు. నీవు కూడా నాలాగానే ఏకాత్ముడు వై ఆస్వాదిస్తున్నావు. ఇక నీకు ఒక కర్తవ్యం చెప్తాను, వినవయ్యా. గచ్చేదానీం మహీపృష్ఠే జంబుద్వీపాంతరస్థితే. నీవు ఇప్పుడు భూలోకానికి వెళ్ళు, భారతవర్షానికి వెళ్ళు. గచ్చేదానీం మహీపృష్ఠే జంబుద్వీపాంతరస్థితే స్థితం సాధో భరతవర్షం త్వం లోకానుగ్రహ హేతువే. ఈ లోకానికి మనం చెప్పుకున్నటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించడానికి నీవు భరతవర్షం వెళ్ళు. అక్కడ ఈ విస్తారమైనటువంటి జ్ఞానాన్ని అనేక జీవుల అనేక మంది జీవుల దృష్టికి తీసుకురావటానికి ఉపక్రమే. నీకు రెండు గురువాక్యాలు చెప్తున్నాను. ఎవరైతే కర్మ నిరతులై ఉంటారో వారికి వేదాంగములైనటువంటి క్రియాకాండను ఉపదేశించు. ఎవరైతే విరక్త చిత్తులై ప్రాజ్ఞులై ఉంటారో, అర్హులై ఉంటారో వారికి ఆనందదాయకమైనటువంటి జ్ఞానాన్ని బోధించు. తత్ర క్రియాకాండ పరాస్త్వయ పుత్ర మహాధియ ఉపదేశ క్రియాకాండ క్రమేణ క్రమశాలిని. క్రియాకాండలు కర్మరతులైన వాళ్ళకి క్రియాకాండ చెప్ప, ఉపదేశించవయ్యా. విరక్త చిత్తాశ్చ తథా మహాప్రాజ్ఞ విచారిణ. ఎవరైతే విచారణలై విచారణ మార్గంలోకి వచ్చి క్రమక్రమంగా ప్రాజ్ఞులై విరక్త చిత్తాన్ని సంపాదించుకుంటారో వారికి ఆనందదాయకమైనటువంటి ఉపదేశాస్త్వయ సాధో జ్ఞానేన ఆనందదాయిని. జ్ఞానాన్ని ప్రసాదించగలటువంటి కలిగినటువంటి ఆనందాన్ని ప్రసాదించగలిగినటువంటి జ్ఞాన ఆత్మజ్ఞానాన్ని ప్రవచనం చేయి, బోధించు. ఇక వెళ్ళిరా నాన్న అని నన్ను ఆజ్ఞాపించారు. అప్పుడు నేను లేచి నిల్చుని నా తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుడికి శాస్త్రగడన ప్రదక్షిణ నమస్కారం, శాస్త్రగ నమస్కారం సమర్పించి ఆయన ఆజ్ఞ అనుసరించి ఈ జంబుద్వీపంలో ఉన్నటువంటి భరతవర్షానికి వచ్చాను. జ్ఞానము పొందటానికి అర్హులు అయినటువంటి జనులు ఉన్నంత వరకు నేను ఈ భరతవర్షంలోనే అనిర్దేశ్యంగా ఉంటూనే ఉంటాను. నాకు ఇంకా ఏ కర్తవ్యం లేదు. అయితే అలానే ఊరుకోకుండా ఎప్పుడు ఎక్కడ ఏ యథాప్రాప్తములైన కార్యములు ఉంటాయో అటువంటివి అభిమానరహితంగా చిత్తంతో లౌకికంగా నిర్వర్తిస్తూ ఉంటాను. పారమార్థికంగా జ్ఞానానందాన్ని ఆస్వాదిస్తూ ఉంటాను. జ్ఞానానికి అర్హులైన జనులు ఉన్నంత వరకు నేను ఈ భూమిపై ఉంటూనే ఉంటానయ్యా. ఇప్పుడు అటువంటి జ్ఞాన విచారణ వినదగినటువంటి లోక కళ్యాణమూర్తి అయినటువంటి నువ్వు వచ్చావు. ఉత్తమ శిష్యుడు నాకు లభించాడు. నాకు ఇది చాలా ఆనందదాయకం. నీ రామచంద్ర, నిన్ను నిమిత్తంగా చేసుకుని లోకాలన్నిటికీ జ్ఞానామృతానికి నీ పంచిపెట్టాలని నేను ఈ విశ్వామిత్ర మహర్షి యొక్క ఆజ్ఞను అనుసరించి, ఈ సభికుల మహనీయుల యొక్క సంకల్పాన్ని అనుసరించి ఉద్యుక్తుడనయ్యానయ్యా. ఈ సభలో వేంచేసి ఉన్నటువంటి మహాజ్ఞానుల యొక్క సంకల్పాన్ని సిద్ధింపజేయడానికి నీకు జ్ఞానామృతాన్ని పంచి తద్వారా రాబోయే తరతరాలు మానవ జాతి ఆత్మ జ్ఞాన ఆనందాన్ని విని ఆస్వాదించి అనువర్తించడానికి రంగం సిద్ధం చేసేటువంటి ఉద్వేగంలో ఉద్యుక్తుడనై ఉన్నానయ్యా. ఓ రామచంద్ర, ఈ విధంగా నా జన్మ వృత్తాంతం ఏమిటో చెప్పాను. ఈ భూలోకంలోకి జ్ఞానాన్ని నా తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుల వారు నాతో పాటు ఎలా ఏ విధంగా పంపడం జరిగిందో, నా తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుని యొక్క ఆశయం ఏమిటో ఇదంతా విన్నాం కదా, విన్నావు కదా. ఒక విషయం చెప్తున్నానయ్యా. గొప్ప శుక్రతం చేయటం వల్లనే స్వస్వరూపానందాన్ని ప్రసాదించగలిగినటువంటి ఈ పరమ జ్ఞానాన్ని వినాలి అని మనస్సు తత్రపడుతుంది. నీ చిత్తం ఆ విధంగా తత్రపడుతోంది. ఇది మధురమైనటువంటి సందర్భం. ఇటువంటి మధురమైన సమయం సర్వలోకములకు శుభము, శాంతము, ఐశ్వర్యము, ఆనందము ప్రసాదించునుగాక. అప్పుడు స్వామి, చాలా చమత్కారమైనటువంటి మీకు సంబంధించిన ఒక విశేషాన్ని మీరు చెప్పడం జరిగింది, చాలా సంతోషం అండి. బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి ఈ లోకములు, ఈ లోకములో జీవులు, ఆ జీవులకు అజ్ఞానం ప్రార్థించడం, తద్వారా అనేక దుర్భర స్థితిగతులు వాళ్ళు అనేక దుఃఖాలు వాళ్ళు పొందడం, జ్ఞానం యొక్క ఆవశ్యకత ఇవన్నీ చెప్పారు కదా. ఈ లోకంలో ఏ విధంగా జ్ఞానం ప్రవేశించి ప్రకాశించడం జరుగుతోందో దానికి సంబంధించి ఇంకేమైనా వివరాలు ఉంటే కూడా మరికొన్ని వినాలని నాకు అభిలాషం కలుగుతోంది. ఇంకేమైనా విశేషాలు ఉంటే అవి కూడా చెప్పండి స్వామి. మనం జ్ఞాన విషయాన్ని విచారణ చేసే ముందు ఆ విశేషాలు ఏమైనా ఉంటే అవి కూడా దయచేసి తెలియజేయవలసిందిగా మీకు ప్రార్థన చేస్తున్నాను స్వామి. అప్పుడు వశిష్ఠ మహర్షి అంటున్నారు, నాయన నీవు కోరినట్లు నువ్వు కళ్యాణమూర్తివిగా కనుక లోక శ్రేయస్సు లోక సుఖాన్ని ఆశ్రయించేవాడివి కనుక లోక కళ్యాణార్థమే ఇక్కడ అవతరించావు గనక ఇప్పుడు జ్ఞాన అవతరణ గురించి జ్ఞానం యొక్క ఆవశ్యకత గురించి అటువంటి జ్ఞానానికి ఎలా అర్హులై ఉండాలి అనే గురించి ఈ సంసార చక్రం యొక్క చమత్కారం గురించి ఈ దృష్టికి వచ్చినట్టుగా ఈ శ్రోతల యొక్క దృష్టికి వచ్చినట్టుగా మరికొన్ని విశేషాలు చెప్తాను. అందరూ చక్కగా జాగ్రత్తగా వినండి. పరమే బ్రహ్మణి బ్రహ్మ స్వభావ వశత స్వయం జ్ఞాత స్పందమయో నిత్యం ఊర్మిరంబు నిధా వివా. సముద్రంలో తరంగం ఉదయించినట్లు పరబ్రహ్మం యొక్క చమత్కారమైనటువంటి స్వభావాన్ని అనుసరించి క్రియాశక్తియుతుడైనటువంటి బ్రహ్మదేవుడు జన్మించారు, మహావిష్ణువు జన్మించారు. ఆ మహావిష్ణువు నుంచి బ్రహ్మ సముద్రంలో తరంగం, ఆ తరంగం నుంచి మరొక తరంగం ఉదయించినట్టుగా నా తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుడు ఉదయించారు. ఆ బ్రహ్మదేవుడి వలన ఈ జీవరాశి, ఈ జీవిత చక్రం, ఈ భూత భవిష్యత్ వర్తమాన మన కాలాలు, ఈ లోకాలు, ఈ లోక ధర్మాలు ఇవన్నీ ఊహామాత్రంగా కళాకల్పన మాత్రంగా సృష్టించబడ్డాయి. స్వర్గము మోక్షము ఉత్తమ పదవులు దానికి సంబంధించిన సాధనలు కృత త్రేత ద్వాపర యుగాలు ఇవన్నీ సృష్టించబడ్డాయి. ఈ సృష్టిలో జన్మించిన జీవుల మోహాన్ని చూచి తండ్రి అయిన బ్రహ్మదేవుడు కరుణామయుడై ఏమేం చేశారో చెప్పాను, నన్ను సృష్టించడం గురించి చెప్పాను, నన్ను జ్ఞానిగా తీర్చిదిద్దారని చెప్పాను కదా. నన్ను జ్ఞానిగా తీర్చిదిద్ది ఈ భూలోకానికి జ్ఞానామృతాన్ని అందించడానికి, పంచిపెట్టడానికి, ఉపదేశించడానికి నన్ను పంపారు. నన్నే కాదయ్యా, ఈ ఇటువంటి జ్ఞాన ఆనందాన్ని జీవులకు పంచిపెట్టే కార్యక్రమంలో ఎందరో సనత్ కుమారుడు, నారదుడు ఇటువంటి అనేక మంది మహర్షులను కూడా పంపారు. మమ్మల్ని అందరినీ నిర్ణయించడంలో ఆ బ్రహ్మదేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ జీవుని యొక్క మనస్సుని అంటుతున్నటువంటి మోహం అనే జాజ్యం నుంచి జాజ్యము తొలగించి ఈ జీవుడు కుంచుకోపోకుండా వీరి యొక్క క్రియా పుణ్య జ్ఞానములను సముద్రించడమే వారి ఉద్దేశం. ఆ విధంగా అనేక యుగాలు గడిచిపోయాయి. విశుద్ధము జీవుని ఉద్ధరించగలిగినటువంటి, నిర్మలత్వాన్ని ప్రసాదించగలిగినటువంటి యజ్ఞము క్రియలు ఇవన్నీ కూడా సృష్టించారు కదా. అయితే నా తండ్రి బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి శాస్త్ర సాధనమైనటువంటి యజ్ఞము, పూజాది క్రియలు, తపస్సు ఇటువంటివన్నీ కూడా జీవుల యొక్క అశ్రద్ధ చేత తరిగిపోవడం ప్రారంభించింది. అప్పుడు నా బ్రహ్మ చేత సృష్టించబడినటువంటి నా సహోదరులైనటువంటి కొంతమంది మహర్షులు కర్మకాండను, శాస్త్ర అధ్యాదను ఇదంతా ఉద్ధరించాలి అనుకున్నారు. వారేం చేశారు, ఈ భూమండలానికి వచ్చి వీటిని వేరు వేరు దేశాలుగా విభజించారు. ధర్మ అర్థ కామముల ప్రయోజనం సిద్ధింపజేసేటట్టుగా శృతులు, స్మృతులు, పురాణాలు, అవతార పురుషుల చరిత్రలు, యజ్ఞశాస్త్రాలు ఇవన్నీ రచించారు. ఈ విధంగా కాలచక్రం పరిభ్రమిస్తూ వచ్చింది. ఈ కాలమయం ఏమని చెప్తాం రామచంద్ర, క్రమంగా ఈ జీవులు, ఈ జనులు ధనము, ఇళ్ళు, వాకిళ్ళు, అన్నపానములు, పుత్రులు ఇటువంటి వాటి యందు ఆసక్తి అధికం చేసుకుంటూ ఉండడం ప్రారంభించారు. ఇందులో కొందరు అనేకమైన నేరాలు చేస్తూ అనేక శిక్షలకి దుఃఖాలకి అర్హులవడం ప్రారంభించారు. ప్రపంచంలో హింస, యుద్ధము, దుష్టక్రియలు ఇవన్నీ నివర్తించేటువంటి రాజులు, వాళ్ళ పాలనలు ప్రారంభమైనవి. ప్రజలను శిక్షించకపోతే, దుఃఖించకపోతే పరిపాలన కుదరదు అనేటువంటి రాజులు రావడం ప్రారంభించారు. ఇటువంటి సంగతులు విషయముల చేత క్రమంగా అటు రాజులు ఇటు ప్రజలు కూడా దీనత్వం పొందడం ప్రారంభించారు. మా వంటి జ్ఞాన దృష్టి గల వాళ్ళకి ఈ లోకుల యొక్క దీనత్వం చూస్తే హృదయం ద్రవిస్తుంది. అందుచేత మేము ఆత్మతత్వ ప్రచారానికి మరల నడుం కట్టవలసి వచ్చింది. ఈ ఆత్మతత్వము భౌమ విద్య, రాజ విద్య అనేటువంటి మనం చెప్పుకోబోయేటువంటి తత్వశాస్త్రం ఏదైతే ఉందో ఇది మొట్టమొదట రాజులకు చెప్పడం జరిగిందని, అందుచేత దీన్ని రాజ విద్య అని, అధ్యాత్మ విద్య అని, ప్రపంచంలో పరాకాష్ఠకు సంబంధించినటువంటి విషయాన్ని ఇది చెప్తుంది కాబట్టి అధ్యాత్మ విద్య అని ఈ పేరుతో పిలువబడుతూ వచ్చింది మనం చెప్పుకోబోయేటువంటి తత్వశాస్త్రం. రహస్య విద్య అని కూడా చెప్తారు, ఎందుకంటే ప్రపంచానికి అతీతమై ప్రపంచానికి సంబంధించినది, స్వస్వరూపానికి సంబంధించిన విశేషం కాబట్టి రహస్య విద్య అని కూడా దీన్ని చెప్తూ ఉంటారు. ఇటువంటి ఆత్మ విద్య, అధ్యాత్మ విద్య, రాజ విద్య వింటూ ఉండగా అనేక మంది జనులు దుఃఖరహితులై అవడం జరిగింది, దుఃఖ విముక్తులయ్యారు. క్రమంగా నిర్మలమైనటువంటి కీర్తి ఈ భౌమా విద్యని, ఆత్మ విద్యని హృదయస్థం చేసుకున్న ఎంతమందో మహారాజులు వచ్చారు. అయితే కాలం యొక్క మహిమ చాలా మహత్తరమైంది కదా, వాళ్ళు కాలగతించే గతించారు. ఇప్పుడు ఈ దశరథ మహారాజు వచ్చారు. లోకంలో మరల జ్ఞాన విశేషాలు ఏమర్చడం, లౌకిక దృశ్య సంబంధమైన విషయాల్లో జీవులు తగులుకొని అనేక దుఃఖాలు అనుభవించడం జరుగుతోంది. మరల ఈ ప్రపంచానికి జ్ఞానం యొక్క ఆవశ్యకత కలిగింది. మరల వినాలి, శృతం చేసుకోవాలి అన్నటువంటి అవసరం కనబడుతూ వచ్చింది. ఇప్పుడు ఈ దశరథ మహారాజుకి నీవు కుమారుడివై జన్మించడం జరిగింది. సాధోరపి వివేకిన నిమిత్త పూర్వం వైరాగ్యం జాయతే రామరాజసం. ఇప్పుడు అకారణంగా సహజంగా నీలో వైరాగ్యం కలగడం, భగవత్ పరమాత్మ యొక్క సంకల్పం చేత వైరాగ్యం కలగడం జరిగింది. సహజ నిర్మలము, ప్రశాంతశీలము, పరమానందము అయినటువంటి నీ మనస్సులో బాహ్య కారణాలు ఏవి, రాజసిక తామసిక కారణాలు అంటూ ఏమీ లేకుండానే పరమ పవిత్రమైనటువంటి వైరాగ్యం జనించింది. అటువంటి వైరాగ్యాన్ని సందర్భంగా చేసుకుని లోకులందరికీ జ్ఞానాన్ని మళ్ళా గుర్తు చేయాలి అని మహర్షులమైన మేము సంసిద్ధమయ్యాం. అందుకే ఈ కార్యక్రమానికి విశ్వామిత్రులు నాంది పలకడం, ఈ కార్యక్రమం యొక్క దిగ్విజయత్వం కోసం మహర్షులు, మహనీయుల సిద్ధులు ఈ సభకు వేయించేయటం జరిగిందయ్యా. రామచంద్ర, అత్యంత ఆనందకరమైన విషయం ఏమిటంటే ఈ సందర్భాన్ని కద్దడికి హీరో కారణం నువ్వేనయ్యా. ఎందుకంటే నీ మనసులో ఎటువంటి కారణం లేకుండా పరమ పవిత్రమైనటువంటి వైరాగ్యం జనించింది. ఎన్ అనాలిసిస్, ఎన్ ఎగ్జామినింగ్, ఏ టెండెన్సీ టు ఎగ్జామిన్, ఏ డిటర్మినేషన్ టు ఎగ్జామిన్ వాట్ ఆల్ దిస్ ఈజ్ అనేటువంటి ఒక శుభప్రదమైనటువంటి గొప్ప సంకల్పం నీలో ఉదయించింది. నాయన రామచంద్ర, ఓ సభికులారా, వైరాగ్యం అనేది జీవితంలో ఏవైనా దుస్సంఘటనలు జరిగినప్పుడు, ఏ ధనము, రాజ్యము, బంధువులు ఇటువంటి కోల్పోవడం వల్లనో కూడా వైరాగ్యం జరుగుతుంది. అది రాజసిక వైరాగ్యం అంటారు. అలా కాకుండా ఏ బాహ్య కారణం లేకుండా కేవలం ఈ జగత్తుని మామూలుగా పరిశీలిస్తూ ఉండగా బుద్ధి చేత ఇందులో నిత్యానిత్యము వివేకము సంప్రాప్తించుకోవాలి అనేటువంటి ఒక వైరాగ్యం, ఈ దృశ్య విషయముల పట్ల ఒక అతీత దృష్టి ఏర్పడి వీటి యొక్క మూలం ఏంటి, వీటికి జీవుడైన నాతో నాకు ఎందుకు సంబంధం కలుగుతున్నాయి అనే పరిశీలన చేయాలనేటువంటి ఒక వైరాగ్యం కేవలం ఏ సైంటిఫిక్ వే ఆఫ్ థింకింగ్, అది సాత్విక వైరాగ్యం. ఇప్పుడు నీలో జనించింది రాజసిక తామసిక వైరాగ్యం కాదు. ఎవరి మీద కోపంతో వచ్చే వైరాగ్యం తామసిక వైరాగ్యం. ఏదో దుస్సంఘటనల వల్ల వచ్చేటువంటి వైరాగ్యం రాజసిక వైరాగ్యం. నీలో ఇప్పుడు జయించింది తామసిక రాజసిక వైరాగ్యం కాదయ్యా, సాత్విక వైరాగ్యం. జస్ట్ యు వాంటెడ్ టు ఎగ్జామిన్ వాట్ ఆల్ డిసీజ్. అత్యంత పరిశీలనాత్మక దృష్టి ఏర్పడింది. అందుచేతనే నీ యొక్క వైరాగ్యం విన్న తర్వాత మహనీయులైనటువంటి సాధు పురుషులకు కూడా ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అందుచేతనే వారందరూ ఈ సభకు వేంచేసి మన ఈ కార్యక్రమానికి మంగళాశాసనం పలకటం జరుగుతోంది. భీభత్సం విషయం దృష్ట్వా కో నామ న విరజ్యతే. జీవితంలో భయంకరమైనటువంటి అత్యంత దుఃఖకరమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఎవరికైనా వైరాగ్యం పుడుతుంది. అది శ్మశాన వైరాగ్యం. ఆ సంఘటన యొక్క ప్రభావం తొలగ్గానే మళ్ళా మొదలే ఆ జీవుడు. అందులో పెద్ద విశేషం ఏం లేదు. అయితే సాధు పుంగవులైన వారికి వైరాగ్యం ఈ యొక్క ప్రాపంచిక విషయాల కారణంగా రాదు, పరిశీలనాత్మకమైనటువంటి దృష్టి కారణంగా వస్తుంది. వారు సాధు పుంగవులైనటువంటి నీ వంటి మహనీయులు ఇతర జనుల యొక్క కష్ట సుఖాలు వాళ్ళు ఏ విధంగా పరిశీలనాత్మక దృష్టిని లోపించడం వల్ల అనేక దుఃఖాలు పొందుతున్నారు, ఇటువంటి విషయాలు చూచి వైరాగ్యం పొందుతూ ఉంటారు. అటువంటి నీ వంటి వారు మా దృష్టిలో మహనీయులే, అందులో అనుమానం లేదు. అటువంటి నీకు నీ ద్వారా ప్రపంచానికి ఈరోజు జ్ఞానం యొక్క విశేషాలు బోధించడానికి నేను సంసిద్ధంగా ఉండటం మాత్రమైన అవకాశంగా నేను భావిస్తున్నానయ్యా. ఏ మహాంతో మహాప్రాజ్ఞ నిమిత్తేన వినైవసి వైరాగ్యం జాయతే ఏషాం ఏషాం తేషాం హి అమలమా హి తేషాం హి అమలమానసం. నిర్నిమిత్తమైనటువంటి అంటే ఎటువంటి లౌకికమైన దృశ్య సంబంధమైనటువంటి కారణాలు లేకుండానే ఎవరైతే వైరాగ్యం పొందుతారో, కేవలం పరిశీలనాత్మక దృష్టి, ఈ అశాశ్వతమైనటువంటి జగత్తు వెనకాల ఉన్నటువంటి శాశ్వతమైన ఆధారం ఏంటి అన్నటువంటి పరిశీలించాలి, తెలుసుకోవాలి, హృదయస్థం చేసుకోవాలి అన్నటువంటి ఆవేశం ఎవరు కలుగుతుందో, అంతేగాని ఏదో కోల్పోతాం, ఏదో పొందాలి, పొందాలనుకున్నాం, మన గతి ఇంతే, ఇక జ్ఞానానికి వెళ్దాం అనేవాళ్ళు కాదు. కేవలం పరిశీలనాత్మక దృష్టి చేత ఇందులో ఉన్నటువంటి నిత్యానిత్యాలు లోపాలోపాలు గమనించడం చేత వైరాగ్యం కలుగుతుందో, అసలు విషయాన్ని పరిశీలించాలనేటువంటి ఆవేశం కలుగుతుందో, అటువంటి వారు మహాప్రాజ్ఞులు. వారి మనస్సు నిత్య నిర్మలం, అందమైన పూలతో చాలా చాలా సుందరంగా మనం ఒక దండ తయారు చేసి భగవంతుని అలంకరిస్తున్నట్లు, స్వ విచారణతో కూడినటువంటి పరామర్శ, బికాస్ ఆఫ్ వన్స్ ఓన్ ఎనాలిసిస్, వన్స్ ఓన్ ఎగ్జామినింగ్ ది ఈవెంట్స్ అండ్ సిచ్యువేషన్స్, అలా పరిశీలిస్తూ ఉండగా ఉదయించినటువంటి వివేకం ఉండి చూచావు. ఆ వివేకంతో ఈ సంసార గతిని విచారించి ఇందులో అస్థిరత్వం స్థిరత్వం అస్తిత్వం నాస్తిత్వం ఇవన్నీ పరిశీలించాలనేటువంటి వైరాగ్య అభ్యాసం ఉన్నవాళ్ళు మా ఉద్దేశంలో పురుష శ్రేష్ఠులు. మేము నిన్ను ఆ విధంగా ఒక పురుష శ్రేష్ఠుడిగా నీవు చెప్పిన విశేషాలను గమనించి విని అనుకుంటున్నాం. నీ వంటి సాత్విక వైరాగ్య పురుషులు ఉంటారు చూసావు, అటువంటి వారి వలన వారిని వారు సముద్ధరించుకోవడమే కాకుండా అశుభ మార్గంలో వెళ్తున్నటువంటి అనేక మంది జనులకు కూడా జ్ఞాన జ్యోతి అయి ఆత్మానంద ప్రాప్త మార్గాలై ప్రకాశిస్తారయ్యా. కాబట్టి ఓ సభికులారా, వివేకంతో నేను ఎవ్వరు, ఈ దృశ్యమంతా ఎక్కడి నుంచి ప్రాప్తించింది, ఈ దృశ్యానికి నాకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఏమిటి, ఇది ఎందుచేత ప్రాప్తిస్తోంది, ప్రాప్తించి ఊరుకోకుండా ఇది నాకు బంధము దుఃఖము వగైరా ఎందుకు కలుగజేస్తోంది, ఈ విషయాలు చక్కగా పరిశీలించాలి. ఈ రామచంద్రమూర్తి ఎంత చక్కగా పరిశీలించాడో వైరాగ్య ప్రకరణంలో మనం విన్నాం కదా. క్రమక్రమంగా మన ఈ బోధ యొక్క ప్రయోజనంగా ఈ మాయాదృశ్య ప్రపంచం, ఈ దేహ ఇంద్రియ తదితర పదార్థాలతో కూడినటువంటి జగత్తు, బాహ్యాలు కనబడేటువంటి ఈ జగత్తు, మనస్సు బుద్ధి చిత్తము అహంకారము మొదలైన వాటితో కూడినటువంటి అంతర హృదయం, ఇదంతా అవిద్య. వివేకంతో ఆశ్రయించి వీటిని అధిగమించాలి. అనేటువంటి ఉద్దేశానికి మీరందరూ రండి. వీటన్నిటితో ఈ జగత్తు, బుద్ధి, చిత్తము, అహంకారము, అంతరంగము, బాహ్యరంగము, వీటన్నిటితో ఈ జన్మలు, కర్మలు, వ్యవహారాలు, సంబంధాలు, వీటన్నిటి చేత స్పృశించబడజాలని నిత్య ఉదితమైనటువంటి సాక్షితత్వమే నేను అని గ్రహించడానికి సిద్ధపడండి. వీటిలో ఉంటూ వీటికి అతీతమైనటువంటి స్వస్వరూపాన్ని ఆస్వాదించడానికి, దానికి సంబంధించిన జ్ఞాన విశేషాలు విని ఆస్వాదించడానికి సంసిద్ధులవ్వండి. ప్రియ రాఘవ, మరల చెప్తున్నానయ్యా, శ్మశానము, ఆపదలు, దైన్యము ఇటువంటి సందర్భాల్లో వచ్చే విరక్తి కంటే స్వకీయమైన విచారణ వలన కలిగినటువంటి, స్వకీయమైనటువంటి ఆలోచన పరిశీలన వలన కలిగినటువంటి వైరాగ్యం ఉంది చూసావు, అది మహత్తరమైనటువంటి ప్రయోజనం ఈ ప్రపంచానికి, ఆ వ్యక్తికి కూడా కలగజేస్తుందని అని చెప్పడానికి నువ్వే దృష్టాంతం. నీవు ఈరోజు అకృత్రిమమైనటువంటి వైరాగ్యాన్ని పొందావు, మహత్వాన్ని పొందావు. మాకు వైరాగ్య ప్రకరణ సందర్భంగా అనేక విషయాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు చదునైనటువంటి నేలలో విత్తులు విత్తితే చక్కటి పంట వస్తుంది కదయా. అలాగే నీవు కూడా ఈ నీవు చెప్పిన వైరాగ్య ప్రకరణ విచారణను గమనించిన తర్వాత జ్ఞాన ఉపదేశానికి పాత్రుడు అయ్యావని మునులమో మహర్షులమైన మేమందరం నిర్ణయించుకున్నాం. సర్వాంతర్యామి అయినటువంటి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం చేతనే నీబోటి వారికి ఇటువంటి సందర్భంలో ఇటువంటి వివేకం వికసించడం జరుగుతుందయ్యా. ఓ రామచంద్ర, ఓ సర్వజనులారా, మీరందరూ మనం చెప్పుకోబోయే జ్ఞాన విషయాలు వినండి, పరిశీలించండి, అవగాహన చేసుకోండి, హృదయస్థం చేసుకోండి. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ మనం చెప్పుకోబోయే బోధ యొక్క ఉత్తమ ప్రయోజనం బోధ వల్ల కలగదు, మీ వివేకము యొక్క ఔన్నత్యం చేతనే కలుగుతుంది. కాబట్టి ఈ బోధ సహాయంతో మీ వివేకాన్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్ళి తద్వారా మీరు ఆత్మానందానికి అర్హులవ్వాలి. కాబట్టి మీరు మీ యొక్క వివేకం విషయంలో జాగరూకులై నేను చెప్పబోయేది వినండి. అటువంటి ఉత్తమ వివేకం అనేది ఎలా రూపుదిద్దుకుంటుంది అంటే యజ్ఞము, యాగము, సత్క్రియలు ఇటువంటి కార్యక్రమాల వల్ల, చక్కటి తపస్సు వల్ల, అనేక ఉత్తమమైనటువంటి పవిత్రమైనటువంటి తీర్థయాత్రలు ఇటువంటి వాటి వల్ల, అలా సత్పురుషులతో మహనీయులతో సంభాషించడం వల్ల, శాస్త్రములు పరిశీలించి వాటి అవి నిర్ణయించినటువంటి అంతిమ విషయాన్ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించడం వల్ల, నియమనిష్టలతో అలా సాధనలు నిర్వర్తించడం వల్ల వివేకం ఉదయిస్తుంది. అటువంటి వివేకానికి మేము చెప్పబోయేటువంటి విషయాలు అత్యంత తేలికగా అవగాహన అవుతాయి. ఎవరైతే నేను చెప్పినటువంటి శాస్త్ర ప్రవచితమైనటువంటి ఆయా మార్గాల్లో సాధన చేస్తూ చేస్తూ వస్తారో, క్రమక్రమంగా వారి హృదయంలో ఉన్న పాప దృష్టిలు, అల్ప దృష్టిలు తొలగిపోతూ ఉంటాయి. అప్పుడు కాకతాళీయ న్యాయం చేత తత్వచింతన అనేటువంటి ఒక ఆసక్తి బయలుదేరుతుంది. ఆ ఆసక్తికి మా వాక్యాలు మాత్రంగా ఉపకరించగలవు అని ఎలుగెత్తి ప్రకటిస్తున్నాను. ఓ రామచంద్ర, ఓ సహజీవులారా, ఓ సభికులారా, ఓ భవిష్యత్ జనులారా, మరొక్కసారి ఒక విషయం మీ అందరికీ గుర్తు చేస్తున్నాను, దయచేసి వినండి. ఈ సంసార చక్రం యొక్క భ్రమణానికి అంతు లేదు. పరమ పదము అప్రమేయ ఆత్మానంద స్థితిని దర్శించనంత వరకు ఈ సంసారం ఇట్లాగే కొనసాగుతుంది. ఈ జీవుడు ఈ సంసార చక్రంలో పడి దుఃఖం నుంచి సుఖం వైపుకి, సుఖం నుంచి దుఃఖం వైపుకి, అనేక రాగద్వేషాల వైపుకి పరుగులు తీస్తూనే ఉంటాడు. జన్మలు కొనసాగుతూనే ఉంటాయి. ఈ జీవుడు అనేక రాగద్వేషాలు చుట్టబడిన వాడై అంతుబొంతు లేనటువంటి ఐహికమైనటువంటి, అంటే హియర్ అండ్ నౌ, ఆముష్మికమైనటువంటి ఆఫ్టర్ బాడీ, అనేక క్రియలు నిర్వర్తించవలసి వస్తూనే ఉంటుంది. ఇక్కడ ఎదుర్కొన్న ఈ ప్రపంచంలో అనేక కర్మల్లో ఇరుక్కోవాలి. దేహం పోయిన తర్వాత కూడా అనేక కార్యక్రమాల్లో, కర్మల్లో కూడా ఇరుక్కోవలసి వస్తుంది అని గుర్తు చేస్తున్నాను. ఈ సంసారము అపారము, దీనికి వివేకం అత్యంత ఆవశ్యకము. అని మన రామచంద్రమూర్తి ఎంత గొప్పగా వినిపించారో మీరందరూ విని ఉన్నారు కదా. ఈ సంసారం యొక్క దోషం ఏమిటో అది వివేకం ఉదయించినప్పుడు మాత్రమే మీరు గమనించగలరు. మీరు అంతా సునిశ్చితమైన బుద్ధి తయారు చేసుకుంటూ మీలో ఉదయ వివేకాన్ని ఉదయింపజేసుకున్నారా, అప్పుడిక రాళ్ళు తెగిపోయినటువంటి ఏనుగులాగా ఈ సంసార బుద్ధిని మీరు త్యజించగలరు, స్వస్వరూప పరమపదాన్ని ఆస్వాదించగలరు. ఏనుగు తాళ్ళు తెగటము అంటేది ఈ జీవుడి శాస్త్రాలు చెప్పిన సాధనల ద్వారా ఆ తాళుని సన్నగిలిపజేయటము వంటిది అని గమనించాలి. ఓ సభికులారా, ఈ సంసారం యొక్క గతి అతి కుటిలమైనదయ్యా, దీనికి అంతు లేదు. ఈ దేహము అనే భావనే దీనికి మూలం, మూల బంధం అని గమనించండి అని చెప్తూ ఈ రోజుకి ఈ విశేషాలు చెప్తూ మరికొన్ని విషయాలు మనం ఈ మార్గంలో వినడానికి సిద్ధంగా ఉండండి. ఈ సంసారం యొక్క అతి కుటిలమైన గతి గురించి, ఈ దేహము అనే నేనే అనేటువంటి బంధం చిక్కుకున్న ఈ జీవుని యొక్క స్థితిగతుల గురించి ముందు ముందు మనం చెప్పుకోబోతున్నాం. అయితే సర్వం శ్రీ రామచంద్రమూర్తి పాదార విందార్పణమస్తు, సర్వేశ్వర పాదార విందార్పణమస్తు, లోక కళ్యాణమస్తు, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మామృతంగమయ. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం, విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం, లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం, వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం భజే. హరి ఓం తత్సద్ బ్రహ్మ.